విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
శ్రీకృష్ణ పరమాత్ముడి శరీరం నుంచి ఆవిర్భవించిన నారాయణుడు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశాడు. శ్రీకృష్ణుడు ద్విభుజుడు, కేవలం రెండు చేతులు కలిగిన వాడైతే ఈయన ఆయన శరీరం నుంచి ఆవిర్భవించిన నీలమేఘఛాయాచార్యుడేమో చతుర్భుజుడు, అందుకే దానికి అనుగుణంగా పరమాత్మని ధ్యానం చేశాడు. ఇది నారాయణ కృత స్తోత్రంగా జగత్తులో బాగా ప్రసిద్ధికెక్కింది. దీనికి ప్రత్యేకంగా ఒక్కొక్క స్తోత్రానికి సృష్టి ఆరంభకాలపు స్తోత్రాలు కదా, అందుకే ఈ స్తోత్రాలకి మహిమ కూడా వర్ణించారు. నారాయణ కృతం స్తోత్రం ఎప్పటేత్సు సమీహిత త్రిసంధ్యం ఎప్పటే నిత్యం పాపంతస్య న విద్యతే అన్నారు. సాధారణంగా సమాహితుడై చదివితే చాలు, సుసమాహితుడు అన్నారు ప్రత్యేకంగా. అంటే పూర్తిగా మనస్సుని పరమాత్మ మీద కేంద్రీకరించి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఎవడు ఈ స్తోత్రాన్ని త్రిసంధ్యం మూడు సంధ్యలలో పఠిస్తాడు. సంధ్యా సమయానికి కాలాలు మార్పులు ఉంటూ ఉంటాయి, అన్ని వేళలు ఒకే రకంగా ఉండదు. సాధారణంగా మనం 6:12 సాయంత్రం 6 అంటాం, కానీ ఒక్కొక్కప్పుడు సూర్యోదయం వేసవకాలంలో 5 అయిపోతుంది, అదే శీతకాలంలో 6 కానీ సూర్యోదయం కాదు, 6:30 కూడా అవ్వచ్చు. కాబట్టి ఆ సూర్యోదయ కాలం, సూర్య అస్తమయ కాలం, ఈ రెండు సంధ్యాకాలాలు. మధ్యాహ్న సమయం ఇంచుమించుగా 12:12 మధ్యలో, అది కూడా మాధ్యాహ్నిక సంధ్యా సమయం. ఈ మూడు కాలాలలో ఎవరు భక్తి శ్రద్ధలతో నారాయణ కృతమైన ఈ స్తోత్రం చేస్తారో, అంటే విష్ణుదేవుడు కృష్ణుడి స్తోత్రం చేసిన ఈ శ్లోకాలతో ఎవడు నిరంతరం భగవంతుడిని అర్చిస్తాడో, కనీసం అర్చించకపోయినా పర్వాలా పఠిస్తాడో, అటువంటి వాడికి అసలు పాపం అనేది రాదు. భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉండదు, ఉన్న పాపం తొలగుతుంది, వాడికి ఇక పాపము లేదు, తప్పు అనేది లేదు. పుత్రార్థి లభతే పుత్రం, పుత్రుడు కావాలి అనుకున్నవాడు పుత్రుడిని పొంది తీరుతాడు. భార్యార్థి లభతే ప్రియాం అన్నాడు. ఇక్కడే ఉంది చమత్కారం, గొప్పతనం. భార్య కావాలి అనుకున్నటువంటి వాడికి భార్య లభిస్తుందని చెప్పకుండా ప్రియాం లభతే అని, అంటే ఆ భార్య మామూలు భార్య కాదు, ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకుని దిక్కుమాలిన వాడి రోజు బాధేటటువంటి భార్య కాకుండా, కీచులాట లేకుండా, ప్రేమతో చూసుకునేటటువంటి ప్రియురాలు లభిస్తుంది. భ్రష్టరాజ్యో లభేత్ రాజ్యం ధనం భ్రష్టధనో లభేత్. ఎవరికైనా రాజ్యం నశిస్తే అటువంటి వాళ్ళకి రాజ్యం వచ్చి తీరుతుంది. కొంతమందికి ధనం నశిస్తుంది, అటువంటి వాడు పొరపాటును కూడా మళ్ళీ ఆ డబ్బు పోవడం అనేది ఉండదు, వాడికి ధనం వచ్చి తీరుతుంది. భ్రష్టధనుడు ధనాన్ని పొందుతాడు. ఈ స్తోత్రం చేసిన తర్వాత ఆవిర్భూవ తత్పశ్చాద్ ఆత్మనో వామపార్శ్వత, ఎడమ భాగం నుంచి ఈ పట్టు స్వామివారి కుడి భాగం నుంచి విష్ణువు పుట్టాడని చెప్పాం, ఎడమ వైపు నుంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు. చాలా తెల్లగా ఉన్నాడు ఆయన, ఎలా ఉన్నారో చెప్పుకొచ్చారు. ఐదు వక్త్రాలు కలిగినటువంటి వాడు, శుద్ధ స్ఫటిక సంకాశః, స్ఫటికం తెల్లగా ఉంటుంది. పుట్టినవాడు కూడా స్వచ్ఛమైన తెల్లనైన స్ఫటికము వంటి కాంతితో పుట్టాడు. ఆ కాంతి ఆ తెలుపు ఇక దేంతోటి పోల్చడానికి వీలు కానిది. పంచవక్త్రః, ఐదు ముఖములు కలిగిన వాడు పుట్టాడు. దిగంబరః, ఆయన వస్త్రాలు లేనివాడు, దిక్కులే ఆయనకి బట్టలు. ఈ నాలుగు దిక్కులు ఆయనకి బట్ట అనడంతో ఆయన ఏ వస్త్రం లేకుండా విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని తెలుస్తుందన్నమాట. ఒక నాలుగు దిక్కులు అతనికి వస్త్రం అవ్వాలంటే ఎంత శరీరం ఉన్నది అతనికి, అంత శరీరంతో పుట్టాడు. ఐదు తలలు కూడా సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని పిలువబడుతూ ఉంటాయి. ఈ పరమాత్ముడు ఏ రంగులో ఉన్నాడు, జడలు ఎలా ఉన్నాయి ఇందులో బాగా వర్ణించారు. ఆయనేమో తెల్లగా ఉంటాడు, జడలు ఎలా ఉంటాయట, తప్త కాంచన వర్ణాభ జటాభారధరో వరగ, పుటం పెట్టిన బంగారము ఏ రంగులో ఉంటుందో, పుటం పెట్టిన బంగారం ఒక రకమైన ఎరుపు వస్తుందన్నమాట, బాగా కాల్చిన బంగారం ఎర్రగా ఉంటుంది. అలా ఉన్నాయట ఆయన తల వెంట్రుకలు, మామూలు జడల అట్ల కట్టేసి పెరిగిపోయిన జడలు. ఆకాశమే ఆయనకి కేశం కనుక వ్యోమకేశ అన్నారు ఆయన్ని. వ్యోమము అంటే ఆకాశం, అదే ఆయనకి జుట్టు. ఆ జుట్టు కూడా ఎర్రని జుట్టు అన్నమాట, తామ్రవర్ణంలో కూడా ఉంటుంది అన్నారు. అందుకే దానిని బాగా భారమైన జడలు, ఒక జడ రెండు జడలు కాదు. ఇక ముఖం ఎలా ఉన్నది, ఈశద్ధాస్య ప్రసన్నాస్య, కొంచెము నవ్వుతూ ఉన్న ముఖమట, ప్రసన్నంగా ఉన్న ముఖమట. ఆ ముఖంలో ప్రశాంతత ఉంది, ప్రసన్నత్వం ఉన్నది. ఎక్కడ ముఖంలో క్రోధం కానీ అసహ్యం కానీ ఇవేమీ లేవు, పవిత్రంగా ఉంది ఆ ముఖం. త్రినేత్రః, ఆ పరమాత్ముడు మూడు కళ్ళు ధరించాడు. చెప్పారు సూర్యుడు కుడి కన్నన్నారు, చంద్రుడు ఎడమ కన్నా ఆయనకి, అగ్నిహోత్రుడు ఆయనకి తృతీయ నేత్రం, లలాట నేత్రం, ఈ మూడు నేత్రాలతో ఉన్నాడు ఆయన. చంద్రశేఖరః, చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించాడు. ఆ చంద్రుడు ఆయనకి ఆభరణమయ్యాడు. మామూలుగా మనకేవో ఆభరణాలు ఉంటూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇలా కాదు, శాశ్వతంగా తరగని ఆభరణం. చాలామంది రహస్యం ఏంటంటే చంద్రుడు క్షీణిస్తాడు మళ్ళీ వృద్ధి పొందుతాడని. చంద్రుడు కాదు, చంద్రుడి యొక్క కిరణాలు కానీ, అది రహస్యం. వృద్ధి క్షయం చంద్రకిరణాలకు ఉంటుంది కానీ చంద్రుడికి ఉండదు అని చెప్పారు. ఈయన అటువంటి వాడు, అటువంటి చంద్రశేఖరుణ్ణి ఆ మహానుభావుణ్ణి చూశారట. త్రిశూల పట్టి సధరహ, ఆ తర్వాత ఆయన చేతిలో త్రిశూలం ధరించాడు, అదే ఆయనకు ఆయుధం. పట్టిసము అని మరొక ఆయుధం ఉన్నది, అది కూడా ధరించాడు ఆయన. జపమాల అధరహ, ఒక దాంట్లో జపమాల కూడా ధరించాడు. పరహ, ఆయన కూడా పరాత్పరుడు, ఆయన గొప్పవాడు. ఆయన సర్వసిద్ధేశ్వరహ, సమస్త సిద్ధులకి అధిపతి ఆయన. మామూలుగా ఒక సిద్ధి సాధిస్తేనే వాడు చాలా గొప్పవాడు అనుకుంటాం, ఈయన అలా కాదు, అష్టసిద్ధులు సాధించినటువంటి వాడు. వాటిని తన భక్తులకు ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన. సిద్ధ అర్థదుడు అన్నారు ఆయన. ఎవరికైనా తపస్సు వల్ల ఏ ఏ కోరికలు తీరాలో ఆ కోరికలన్నీ కూడా ఆ క్షణమే ప్రసాదిస్తాడు. సిద్ధుడు కూడా ఆయన, అసలు నిజమైన సిద్ధుడంటే ఆయనే. యోగీంద్రాణాం గురోహ గురుహు అంటే యోగులకు, యోగులలో ఉండేటటువంటి గురువులకు అందరికీ గురువు ఆయన, గురువులకు గురువు ఆయన. సాధారణంగా మామూలు వాళ్ళకు ఒక గురువు ఉంటాడు, ఈయన అలా కాదు, గురువునాం గురువు అన్నారు, మహాగురుడు ఈయన. మృత్యోహ మృత్యుహు, ఆయన మృత్యువుకి కూడా మృత్యువు, అది మనకి ఎలాగో భవిష్యత్తులో తెలుస్తుంది. ఒకప్పుడు ఆ మహానుభావుడు అంతకుండి కూడా యమధర్మరాజును కూడా ఎడంకాలతో తన్ని అవతల గెంటేశాడు, అంచేత మృత్యోహ మృత్యుహు అయ్యాడు ఆయన. ఈశ్వరశ్చ, ఆయనే ఈశ్వరుడు అని పిలువబడతాడు. ఈశ్వరుడు అనే శబ్దానికి అధిపతి ప్రభువు అని అర్థం. ఆయన మహాప్రభు, మామూలు ప్రభువు కాదు ఆయన. ఇక మృత్యుహు మృత్యుహు జయశివః, ఆయన మృత్యువును మించిన మృత్యువు. ఆయన మృత్యువుకి కూడా మృత్యువు, సాధారణంగా మృత్యువుని జయించాడని చెప్పి ఊరుకోవటంలా, ఈ పట్టు మృత్యువుకి మృత్యువు అంటే మృత్యుదేవతకు కూడా మృత్యువు వస్తుంది అంత్యకాలంలో, ప్రపంచ ప్రళయకాలంలో అందరికీ మరణాన్ని ప్రసాదించే మృత్యుదేవత కూడా వస్తుంది. అదిగో ఆ మృత్యుదేవతని కూడా తక్షణము చంపగలిగేటటువంటి మహామృత్యువు ఈయన. అందుకే ఈయన మహామృత్యువు అన్నారు ఈయన. ఇక ఈయన జయం తప్ప అపజయం ఎరగని వాడు ఈ పరమాత్ముడే శివ, శివుడు అన్నారు. శివుడు అనే శబ్దానికి మంగళకారకుడు, శుభప్రదుడు అని అర్థం. ఈ పరమాత్ముడు ఇంకా ఏం చేస్తాట? జ్ఞానానందో మహాజ్ఞానో మహాజ్ఞానప్రద పరహ. ఈయన జ్ఞానానందుడట, ఆనందం పొందుతాడు. కానీ ఏ ఆనందం? జ్ఞానము వల్ల కలిగే ఆనందాన్ని పొందుతాడు ఆయన. జ్ఞానం వల్ల వచ్చే ఆనందం శాశ్వత ఆనందం, తక్కిన ఆనందాలన్నీ వాళ్ళు ఉండి రేపు పోతాయి. ఒక్క జ్ఞానానందమే శాశ్వత ఆనందం. ఈయన మామూలు జ్ఞానం కాదంటున్నారు. అసలు సృష్టి అంటే ఏమిటి, స్థితి అంటే ఏమిటి, లయం అంటే ఏమిటి, ఇవన్నీ చివరికి ఏమైపోతాయో తెలియజేస్తాడు. అన్ని విశేషాలు ఎరిగినవాడు, సృష్టి యొక్క సమస్త విశేషాలు తెలిసిన వాడు మాత్రమే మహాజ్ఞానుడు అంటారు. తక్కిన వాళ్ళందరినీ పరిపూర్ణ జ్ఞానులనం. ఊరికే జ్ఞానికి, పరమజ్ఞానికి, మహాజ్ఞానికి తేడా ఉన్నది. ఈయన సర్వకార్యములు ఎరిగినటువంటి జ్ఞాని. ఈయన అసలు జ్ఞానమే ఆయన మహాజ్ఞానప్రద. అలాగే తనని ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి సృష్టి విశేషాలన్నీ సంపూర్ణంగా అందిస్తాడు ఆయన. అటువంటి మహాత్ముడు. మళ్ళీ పరాత్పరుడు అనే శబ్దం మళ్ళీ ఇక్కడ కూడా ఉపయోగించారు ఆయన, పరుడు అని. పూర్ణ చంద్ర ప్రభామృష్ట సుఖదృశ్యో మనోహర. ఈయన పూర్ణచంద్రుడి వంటి కాంతితో కనపడతాడు, మామూలు కాంతి కాదు. పూర్ణచంద్ర ప్రభామృష్ట సుఖదృశ్యో మనోహర. సాధారణంగా ఒక వ్యక్తిని చూడగానే ఆ దృశ్యం మనకేం పెద్ద అందంగా ఉండకపోవచ్చు, కానీ పరమాత్ముడిని ఆయన చూస్తే మాత్రం ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుందట. అద్భుతమైన రూపం, ఆహా ఏమి రూపం, ఏమి రూపం, ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుందట. అలా చూడాలనిపించేటటువంటి మహాద్భుతమైన రూపం ఆయనది. ఆ దృశ్యం బాగుందంటాం. ఈయన సుఖదృశ్యుడు, సుఖమిచ్చే దృశ్యం కలిగిన వాడనమాట. మనస్సులను అపహరిస్తాడు ఆ పుట్టినటువంటి వాడు. వైష్ణవానాంచ ప్రవరహ, విష్ణు భక్తులలో ఉత్తమోత్తముడు. అసలు నిజమైన వైష్ణవుడు అంటే శివుడే అని చెప్పారు. అదు అటువంటి వాడు ఆయన. ప్రజ్వలన్ బ్రహ్మతేజస, బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు ఆయన. మామూలు తేజస్సు కాదు, బ్రహ్మతేజస్సు అంటే ఇక్కడ ఇంత ఏదో సృష్టి స్థితిలయాలలో సృష్టికారకుడైన బ్రహ్మగారని కాదు. అక్కడ బ్రహ్మతేజస్సు అంటే అపూర్వమైన పరబ్రహ్మ అని అర్థం. అక్కడ ఒక గొప్ప తేజస్సు అది. ఆ తేజస్సుని దేనితోటి ఫలానా దాంతో పోల్చలేం, అంతటి తేజస్సుతో ఉంటాడు ఆయన. అలా పుట్టాడు. అలా విష్ణువు కుడిపారిచం నుంచి పుడితే ఎడమ వైపు నుంచి ఈయన పుట్టి ఎంతో భక్తితో, శ్రద్ధతో, తాత్పర్యంతో ఆ పరమాత్ముడిని ధ్యానం చేశాడు. ఏమని ధ్యానం చేశాడు? మహాత్మా, వాసుదేవ, శ్రీకృష్ణ, పరంజ్యోతిస్వరూప శివుడు భక్తి శ్రద్ధలతో కృష్ణుని స్తోత్రం చేశాడు. దక్షిణ పారిశ్రం నుంచి పుట్టినటువంటి ఆయనేమో విష్ణువు, ఆయన ఒక రకం స్తోత్రం చేస్తే ఈ వామపారిశ్రం నుంచి పుట్టినటువంటి పరమేశ్వరుడు మరొక స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం కూడా చాలా ఉత్తమ స్తోత్రం అన్నారు. అవేమిటో, ఎటువంటి నామాలు మనం విన్నాం. ఆయన ఏ ఏ రూపాలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడో అవి కూడా చెప్పుకున్నాం. చివరికి ఆయన ప్రజ్వలన్ బ్రహ్మతేజస అన్నాం, బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే శ్రీకృష్ణుడేమో నీలమేఘఛాయ శరీరుడు, ఆయన శరీరం నుంచి ఆవిర్భవించిన వాడేమో ఈయన, కానీ ఈయన మాత్రం తెల్లగా ఉన్నాడు. అదే రూపం నుంచి అన్ని రకాలైన రంగులు వస్తాయి. అనేక వర్ణాలతో ఉన్న పరమాత్ముడు మాత్రం మళ్ళీ ఏకవర్ణుడే అనే విషయం తెలుస్తోంది దీనివల్ల. అప్పుడు శివుడు భక్తి శ్రద్ధలతో, పరమాత్మ రెండవ వాడిని నేను, మొట్టమొదటివాడు విష్ణువు పుట్టాడు కుడి పారిశ్రం నుంచి, పుట్టి పుట్టగానే నిన్ను భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశాడు. రెండో వైపు నుంచి నేను పుట్టాను, ఇప్పుడు స్తోత్రం చేస్తున్నాను భక్తితో, నా స్తోత్రాన్ని కూడా నువ్వు అంగీకరించు అన్నాడు. జయస్వరూపం జయదం జయేశం జయకారణం ప్రవరం జయదానాంచ వందేతం అపరాజితం. ఎప్పటికీ ఎవరి చేతిలోనూ ఓడిపోని ఒక అద్భుత స్వరూపం నీది. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు జయానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే నువ్వు. ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో విజయమే లభించేటటువంటి రూపం నీది. నీ రూపం బయలుదేరితే ఆ రూపానికి అన్యథాత్వం ఉండదు. ఏది సంకల్పిస్తే అది అవుతుంది. జయాన్ని నీవు పొందితే గొప్ప ఏముంది? సాధారణంగా లోకంలో అందరూ జయం తాము పొందుతారు, కానీ నీవు అలా కాదు, ఇతరులకు కూడా జయమిస్తావు. జయమునకు అధిపతివి నువ్వు, అందుకే జయేశ్వరుడు అన్నారు. జయమునకు కారణం నీవు. ఇక జయములిచ్చేటటువంటి వాళ్లలో నీ వంటి ఉత్తముడు లేడు. నీవెటువంటి వాడివి? విశ్వం విశ్వేశ్వరేశంచ విశ్వేశం విశ్వకారణం విశ్వాధారంచ విశ్వస్థం విశ్వకారణ కారణం విశ్వరక్షాకారణంచ విశ్వఘ్నం విశ్వజం పరం. నువ్వు ఈ విశ్వమే నీవు. విష్ణు సహస్రనామం కూడా ప్రారంభంలో మొదటి నామం విశ్వం అని మొదలుపెట్టారు. విశ్వం విష్ణు అని ఈ మిగతా వషట్కారాలు నువ్వు పక్కన పెట్టండి. విశ్వము విశ్వములో ఉండేవాడు కాదట, ఈ ప్రపంచంగా కనిపిస్తున్న లోకములు కూడా ఆయన రూపమే. అంచేత అసలు విశ్వస్వరూపుడు వినువు. ఈ విశ్వమునకు ఈశ్వరుడు వినువు. విశ్వమునకు మూల కారకుడు నువ్వు. అసలు విశ్వం అనేది ఎలా వచ్చింది? నీ సంకల్పం వల్ల వచ్చింది. ఆ వచ్చిన దానికి ఆధారమై దాన్ని నిలబెడుతున్నావు. విశ్వాధారుడు వినువు. విశ్వ మధ్యంలో ఉంటున్నావు నువ్వు. విశ్వానికి ఏది మూలమో ఆ మూల కారణానికి కారణం నీవు. ఇక విశ్వరక్షా కారణంచ, ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి రక్షిస్తోందే, ఆ రక్షా కారణం నువ్వే. మళ్ళీ విశ్వమును నాశనం చేసేవాడివి కూడా నువ్వు. మళ్ళీ విశ్వఘ్నుడు అంటే విశ్వం నాశనం చేసేవాడు అని అర్థం. ఘన అన్న హా అన్న సంస్కృతంలో చంపుట అని అర్థం. విశ్వఘ్నుడు అంటే విశ్వమును చంపేవాడు. విశ్వజం, విశ్వము పుట్టడానికి మూలకారకుడైన పరాత్పరుడు నువ్వు. ఫలబీజం ఫలాధారం ఫలంచ తత్ఫలప్రదం. ఈ ఫలములన్నీ ఎందులోంచి పుడుతున్నాయి? నీలోంచి పుడుతున్నాయి. వాటికి మూలాధారం నువ్వు, వీటికి మూలం నువ్వు. ఆఖరికి ఆ ఫలాలు నువ్వే, ఆ ఫలాలు ఇచ్చేవాడివి నువ్వే, వాటిని తినేవాడివి నువ్వే. అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే పెట్టేది పెట్టించేది తినేది సమస్తం నువ్వే, అనుభవించేది భోజ్య వస్తువులు నువ్వే. మహా తేజస్వరూపుడు నువ్వు. తేజస్వరూపం తేజోదం, తేజమును ఇచ్చేటటువంటి వాడు. సర్వ తేజ సమస్త తేజస్సులకి నీవే మూలాధారం. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను మహాత్మా, వరప్రదాయవి నువ్వు అని ఈశ్వరుడు స్తోత్రం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని ఆయన ఇచ్చిన ఒక వాహనం మీద కూర్చున్నాడు. విష్ణువు ముందు కూర్చున్నాడు చెప్పుకున్నాం కదా, ఆ పక్కనే ఈయన కూర్చున్నాడు. పరమాత్ముడు కృష్ణుడు అనుగ్రహించాడు. ఈ స్తోత్రం కూడా అద్భుతమైన స్తోత్రం. ఇదం స్తోత్రం సర్వసిద్ధికరం అన్నాడు ఆయన. సర్వసిద్ధికరమైన స్తోత్రం ఇది. ఇది విజయప్రదం, విజయం ఇస్తుంది, ధనం ప్రసాదిస్తుంది, ఐశ్వర్యము ఇస్తుంది. ఐశ్వర్యం అంటే ప్రభుత్వం, ధనం అంటే సంపద, ప్రభుత్వం అధికారం అన్నమాట. అక్కడ మానవుడికి ఒక్కొక్కడికి ఒక్కొక్క అధికారం ఇష్టం. వారు వారు కోరుకున్న అధికారాలను ఇస్తుంది, ధనము ఇస్తుంది. దుఃఖనాశకం, అన్నిటికీ మించి మానవుడికి మహాబాధ ఏంటంటే దుఃఖం. దుఃఖమే అన్ని కష్టాలకి మూల కారణం. ఎన్ని ఉన్నా ఏదో లేదు అనుకుని తెచ్చి పెట్టుకుంటారు కొంతమంది. లేక కొంత బాధపడుతూ ఉంటే ఉండి కూడా తప్పులు వెతుక్కుని నానా గందరగోళం పడి దుఃఖాన్ని తెచ్చుకుంటారట. అదిగో ఆ రకమైన దుఃఖాన్ని నాశనం చేస్తుంది ఈ స్తోత్రం. దుఃఖం పోతే సర్వసుఖము అన్నారు. కొందరు దుఃఖాలలో సుఖం వెతుక్కుంటారు, కొందరు సుఖాలలో దుఃఖం వెతుక్కుంటారట. అలా సుఖాలలో కూడా దుఃఖాన్ని వెతుక్కుంటూ సుఖాన్ని సుఖంగా భావించలేక ఏదో లోపంతో బాధపడే వాళ్ళే నిజమైన దుఃఖులు అంటే, దుఃఖభాగులు అంటే. అటువంటి వాళ్ళకి యొక్క దుఃఖం తక్షణం నాశనం చేస్తుంది ఇది. దురిత వినాశకం, దురితము అంటే పాపం, పాపములను కూడా తొలగిస్తుంది ఈ స్తోత్రం. తర్వాత పక్క పక్కన కూర్చుని గిల్లుకుంటూ కొట్టుకుంటూ నిత్యం తగాదా పడేటటువంటి వ్యక్తులు ఈ సృష్టిలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇది బాగా చదవాలట, ఎందుకంటే ఇది మైత్రిని పెంచే స్తోత్రం అన్నారు. శివుడు లోకంలో ప్రజలకి చదవడం ద్వారా లేక చదవడం చేత కాకపోతే వినడం ద్వారా మైత్రిని పెంపొందించే బీజాక్షరాలు ఈ స్తోత్రంలో పెట్టాడు. అందుకని ఇది మైత్రీకారకము అన్నారు. ఆయన కూడా పక్కన కూర్చున్నాక తరువాత మరొక మహానుభావుడు పుట్టుకొచ్చాట. ఆవిర్భూవ తత్పశ్చాత్ కృష్ణస్య నాభి పంకజాత్. తదనంతరం శ్రీకృష్ణుడి బొడ్డులో నుంచి పుట్టుకొచ్చాడు ఒక మహానుభావుడు. ఆయన బొడ్డులోంచి ఒక తామర పువ్వు పుట్టిందిట. ఆ తామర పువ్వు జలం పైభాగానికి వచ్చింది. ఆ జలం పైభాగానికి తామర పువ్వు రాగానే అందులోంచి ఒక మహాపురుషుడు పుట్టుకొచ్చాడు. ఆయన ఎలాంటివాడు? మహాతపస్వి. ఆయన కూడా మంచి తపస్సు చేసినవాడు. తపస్సు చేయకపోతే బ్రహ్మ పదవి రాదు. శివుడు విష్ణువు వీళ్ళంతా ఒక స్థాయి వాళ్ళు. ఇక తక్కిన వాళ్ళంతా తపస్సు చేయడం వల్ల ఆ స్థాయి పొందినవాళ్ళు. ఈ పుట్టినటువంటి వాడు మహాతపస్వి అన్నారు. మరి ఎంత కఠోర తపస్సు చేశాడు. తర్వాత ఆయన మంచి తెలివైన వాడు, బుద్ధి కలిగినటువంటి వాడు. తపోవృద్ధుడు అంటే తపస్సు చేయడంలో గొప్పవాడని. ఈ మాటను మన వాళ్ళు ఇక ముసలాడి కింద వచ్చేసారన్నమాట. ఆయన తపోవృద్ధుడు అంటే తపస్సు చేసినవాడు అని అర్థం, బాగా తపస్సు చేసినవాడు అని అర్థం. జ్ఞానవృద్ధుడు అంటే ముసలాడని అర్థమా? జ్ఞానములో వాడందరికంటే పెద్దవాడు, వయస్సులో పెద్దవాడని కాదు. ఈయన తపోవృద్ధుడు పుట్టినవాడు. కమండలు కరో వరహ, అన్నిటికంటే చేతిలో కమండలం పుచ్చుకున్నాడు. ఆయన యుద్ధం చేయాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదట. కమండల జలం అలా జల్లుతూ ఉంటే ఆ జలం మీద పడితే వాడు హర్షం అయిపోతూ ఉంటాడు. బ్రహ్మతేజస్సు అంటారు. ఆయన ఏ అస్త్రానికి అధిదేవతో అస్త్రం బ్రహ్మాస్త్రం అని పిలువబడుతుంది. ఆ బ్రహ్మాస్త్రానికి తిరుగులేదు. అస్త్రాల్లో కల్లా అత్యంత భయంకరమైన అస్త్రాలు అవి. అటువంటి బ్రహ్మాస్త్రానికి మూలకారకుడు ఆయన. ఈయన బట్టలు ఏం బట్టలు కట్టుకుంటాడు? సాధారణంగా ఈయనకి రెండు రకాల వస్త్రాలు చెప్పారు, ఎరుపు తెలుపు. ఇప్పుడు ఆవిర్భవించినప్పుడు మాత్రం శుక్లవాసాహ, తెల్లని బట్టలు కట్టుకున్నాడు. శుక్లదంతః, పళ్ళు కూడా తెల్లగా ఉన్నాయి. పళ్ళు పుచ్చిపోయి అసహ్యంగా లేవు, చాలా అందంగా ఉన్నాయి ఆ పళ్ళు. శుక్లకేశః, ఇంకా జుట్టు కూడా ఒక రకమైన విచిత్రమైన శోభతో ఉన్నది. చతుర్ముఖః, నాలుగు ముఖాలతో పుట్టాడు. యోగీశః, కల్పాలను బట్టి భేదాలు ఉంటాయి. ఒక్కొక్క కల్పంలో బ్రహ్మదేవుడు పుట్టిన ప్రారంభ కాలంలో పంచముఖుడై పుట్టాడన్నారు. ఈ కల్పంలో మాత్రం పుట్టడం కూడా చతుర్ముఖుడయ్యే పుట్టాడు ఆయన. ఆ తర్వాత శిల్పినామీశః, ఈల శిల్పులకు అధిపతి. శిల్పకళ అని ఒక కళ ఉన్నది, దాంతో వాళ్ళు విగ్రహాలకే ప్రాణం పోస్తారు. విగ్రహాలను తయారు చేస్తూ ఉంటే, ఆ విగ్రహం చూస్తూ ఉంటే అచ్చం మనిషిని చూసినట్టు ఉంటుంది. వాళ్ళకి అసలు ఈయన అధిపతి. ఈయన చాలా అందమైన సృష్టి చేశాడు. ఎంత గొప్ప సృష్టి చేశాడు? బొమ్మలను తయారు చేసి కాళ్ళు చేతులు ఇచ్చి వాటికి ప్రాణం పోశాడు. అవే మనం ఇవాళ. మనుషులు తయారు చేశాడు, సింహాలను తయారు చేశాడు, కుక్కలను తయారు చేశాడు, సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుల్ని తయారు చేశాడు. ఎవడు చేయగలడు? అంచేత మహాశిల్పి ఆ సృష్టికర్త అంటే. ఆ శిల్పులకు శిల్పైన ఈ బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు. సర్వేషాం జనకో గురుహు, సమస్త ప్రాణులకు జనకుడు తండ్రి. గురువు ఆయనే. గురువు అనే శబ్దానికి కూడా తండ్రి అని అర్థం ఉన్నది. ఇక్కడ మాత్రం జనకుడు అని ప్రత్యేకంగా అనేశాడు కాబట్టి ఈయన ఇక్కడ రెండవ శబ్దానికి గురువే. అజ్ఞానం అనే ఒకనొక భయంకరమైన చీకటిని తొలగించేటటువంటి మహానుభావుడు ఆయన. తపసాం ఫలదాత, ఎవరు తపస్సు చేసినా వారికి ఫలమిచ్చేవాడు మొట్టమొదట బ్రహ్మే. చాలా అరుదుగా నెక్స్ట్ స్థాయికి వెడతాడు ఈశ్వరుడు. మొట్టమొదట రాక్షసులందరూ ఎక్కువ కాలం తపస్సు చేసేది ఈయన గురించే. ఈశ్వరుని గురించి తర్వాత పెడతారు, తర్వాత విష్ణువు, ఆ తర్వాత కృష్ణుడు, ఆపై అమ్మవారు. కానీ సహజంగా సామాన్యులైన రాక్షసులు కానీ అసామాన్యులైన రాక్షసులు కానీ అందరూ బ్రహ్మదేవుణ్ణే తపస్సు చేసి మెప్పించి వరాలు పొందుతారు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో తర్వాత గర్వించి విజృంభిస్తూ ఉంటారు. తపస్సుకి తగిన ఫలితం ఆయనే ఇస్తాడు. ఆయన మంత్రానికి అధిష్టానం అయిపోతాడు. చాలామందికి ఒక అనుమానం ఉన్నది, ఏమండి పరమ దుర్మార్గులు నీచులైనటువంటి వ్యక్తులు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి తగిన ఫలితం ఎందుకు ఇవ్వాలి? ఆయన వాళ్ళకి ఆ వరం ఇవ్వకపోతే లోకానికి ఇబ్బంది ఉండదు కదా. హిరణ్యకశిపుడు లాంటి దుర్మార్గుడు, రావణాసురుడు వంటి వాళ్ళు కోరరాని వరాలు కోరుతూ లోకాన్ని నాశనం చేస్తూ ఉంటే, లోకద్రోహులై చెరిస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి ఈయన ఎందుకు వరాలు ఇవ్వాలి అని. అప్పుడు ఆయన చెప్పాడు, నాయన మంత్రాధిష్టంతు దైవతం అని. నేను మంత్రానికి అధీనమైపోతాను. ఎప్పుడు దేవత అంటే ఎవరు అంటే మంత్రానికి అధీనుడై ఉండాలి. ఎవడు మంత్రం చదివితే వాడికి వచ్చి మేము వరాలుగా తప్పదు. అలా మంత్రానికి లొంగకుండా వరం ఇచ్చే శక్తి విష్ణువుకు ఉంది. అందుకే ఆయన వాడు ప్రార్థన చేసినా చాలా పరీక్షలు పెట్టి పెట్టి పెట్టిగా దొరకడం. ఆయన వరం మనసు ఇచ్చాడంటే ఇక తర్వాత వాడికి మోక్షం వచ్చేస్తుంది దాదాపుగా. అక్కడ కూడా మళ్ళీ ఆయన వరాలు పొంది కూడా కొంతమంది భ్రష్టులు అవుతూ ఉంటారు, కొద్దిమంది అరుదన్నమాట. అది అంచేత ఎవడు తపస్సు చేసినా ఆ తపస్సుకి తగిన ఫలితం ఇచ్చి తీరాలి. అది బ్రహ్మ కర్తవ్యం. వాడు మంచి అడిగినా చెడ్డడిగినా తప్పదు. అయితే ఆ వరం దేని బట్టి ఆధారపడిస్తాడు? ఆయన తపస్సుని బట్టి. హిరణ్యకశిపుడు చేసిన తపస్సు చేస్తే ఆ వరాలు ఇస్తాడు, రావణుడు చేసే తపస్సు చేస్తే ఆ తపస్సుకి తగిన ఫలితాలు ఇచ్చాడు, సామాన్యులకి సామాన్య వరాలు ఇచ్చాడు ఆయన, నోచిన వారికి నోచుకున్నంత అన్నారు. అందుకే చేసే పూజ ఎంత చేసి అంత ఫలితం కావాలంటే ఎలాగా? పిండి కొద్దీ రొట్టి, ఇంతే పిండి ఉంది కాదు, దెబ్బ రొట్టి కావాలి అని పెద్ద మూకుడు పట్టుకొస్తే అందులో ఏముండదు, ఇంత ఇసుక ఇసుక చేసుకోవాలి తర్వాత ఆ ఇసుక నవ్వలేక. కాబట్టి వారి వారి తపశ్శక్తులకు అనుగుణంగా మాత్రమే వరాలు ఇచ్చేవాడు ఆయన. సర్వసంపదాం ప్రదాత అన్నారు. అన్ని సంపదలను ఇస్తట, ఒక సంపద కాదు. ఏ సంపద కావాలన్నా ఆ సంపదని బ్రహ్మదేవుడు మెప్పించిన వారికి ఇస్తాడు. స్రష్ట, సృష్టి చేసేవాడు ఆయన. విధాత, బ్రహ్మదేవుడు. దాత విధాత అని రెండు రూపాలు ఉన్నాయి. ఈ రెండు రూపాలతో పనిచేస్తాడు ఆయన. కర్తాచ, కర్త అంటే ఇదిగో పనిచేసేవాడు, మనబోటి వాళ్ళని సృష్టించడానికి ఇంకా ఈ పనులు చేసేవాడు ఆయన. కేవలం సృష్టిని చెయ్యడమే కాదట, హర్త కూడా అవుతాట. అప్పుడప్పుడు వాళ్ళని చంపుతాడు. ఎలా చంపుతాడు? ఆయన స్వయంగా చంపడం. నుదుట వ్రాత రాస్తాడు, ఫలానా వ్యక్తి ఈ సంవత్సరంలో ఈ నిమిషంలో వెళ్ళిపోవాలి, ఈ వ్యక్తి ఇక్కడ ఈ నిమిషంలో పురాణం వినాలి, ఇవన్నీ రాసేస్తాడు ఆయన. ఆయన రాతను బట్టే బ్రహ్మదేవుడు రాతను బట్టి యమధర్మరాజు ప్రాణం తీస్తున్నాడు. కానీ ఈయన రాయకపోతే ఆయన ఏం చేయడుగా? కాబట్టి ఈ రకంగా ప్రాణాలు తీసేవాడు కూడా బ్రహ్మే అన్నారు. అంచేత బ్రహ్మదేవుడు కర్త, హర్త కూడా. ఈ బ్రహ్మ ఎటువంటి వాడు? ఇంకా దాత చతుర్నాం వేదానాం జ్ఞాత వేదప్రసూపతి. ఈయన వేదాలన్నీ బాగా ఎరిగినవాడు, ఏదో కొంచెం కొంచెం అరకొరగా చదివినవాడు కాదు. వేద పండితులమని చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఒక వేదం చదివితే గొప్ప, ఆ వేదం కూడా పూర్తిగా వస్తే సరి. మళ్ళీ అందులో ఘన జటాల్లో కొంతవరకు చదువుకున్నవాళ్ళు కొంతమంది ఘనాపాఠులు జటాపాఠులు, పూర్తిగా వేదం ఒకటి నేర్చుకునేసరికి జీవితం వెళ్ళిపోతుంది. నాలుగు వేదాలు చదవడం కష్టం, చదివినా వాటికి అర్థం తెలియదు. వేదాలు చదివితే వేదాంగాలు తెలియపోవచ్చు. అవన్నీ సృష్టిలో ఆది పురుషుడైన ఈ పరమాత్ముడు బ్రహ్మకి ఇచ్చాడు. అందుకే వేదాలను ఎరిగిన వాడన్నారు, వేదాలను ప్రకటించిన వాడన్నారు, వేదాలను ప్రకటించి పాలించేవాడు కూడా అన్నారు ఆయన. ఈయన శాంతస్వరూపుడు ఆయన. సరస్వతి ఏకాంత, జగన్మాత సరస్వతీదేవిని తన భార్యగా చేసుకున్నవాడు ఆయన. ఈయన సృష్టి ఆరంభంలో ఈ నియమాలు ఏమీ లేవు, సృష్టి తర్వాత వచ్చే నియమాలు. బ్రహ్మదేవుడి శరీరం నుంచి సరస్వతీదేవిని ఆవిర్భవింపజేశాడు ఒకప్పుడు. ఆ సరస్వతీదేవినే తన భార్యగా పొందాడు. పిల్లలంతా అన్నారట, నువ్వు కూతుర్ని భార్యగా పొందుతున్నావు ఏమిటన్నారట. నాయన సృష్టి అంతా నాలోంచి వచ్చింది కాబట్టి నేనే తండ్రిని నేనే భార్యని, నాకు భార్య భర్త ఈ బంధాలు ఉండవు అని ఆ పునఃసృష్టి కాలంలో మళ్ళీ ఈ విధమైన వైరుధ్యం లేకుండా చేస్తాను అన్నట్ట బ్రహ్మ ఆ జన్మలో. అందుకే ఈ జన్మలో మాత్రం ఏది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శ్రీకృష్ణ కల్పంలో మాత్రం శరీరం నుంచి ఆయన శరీరం నుంచి సరస్వతి రాలేదు. అంత పూర్వం మనం తక్కిన కల్పాల్లో చెప్పుకున్నాం, ఒక్కొక్కప్పుడు సరస్వతీదేవి కూడా బ్రహ్మ నుంచే సృష్టింపబడింది, అప్పుడే ఆయనకి ఆవిడ భార్య అయ్యింది. ఇది పరమాత్ముడికి మనకుండే బంధాలు ఏం లేవు గనక ఆయన శరీరంలో ఒక భాగం నుంచి ఒకడు పుడతాడు, మరో భాగం నుంచి మరొకటి పుడతారు, అన్నీ అక్కడి నుంచే పుడతాయి. పుట్టేది పుట్టించేది సమస్తం ఆయనే. కాబట్టి ఈ భార్యాభర్తల బంధాలు కానీ, ఈ అక్క చెల్లెళ్ళ బంధాలు కానీ, అన్నా చెల్లెళ్ళ బంధాలు కానీ, ఇవేవి అసలు పరమాత్మని అంటావు. మనకు కూడా దేహభ్రాంతి లేకపోతే అంటావు, నాకు దేహభ్రాంతి లేదని మానసికంగా కూడా అనుకోగలిగితే అప్పుడు వాడికి శరీరానికి ఏ బంధం లేదు. అందుకే చచ్చిపోయిన తర్వాత కానీ బతికుండగా కానీ సంబంధాలు లేకుండా ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు. సుఖుడు ఏనాడు వేదవ్యాసుడు నా తండ్రి అనుకోలే, అతీతంగా ఉన్నాడు ఆయన. అదిగో ఆ స్థాయికి వెడితే వాడు అవధూత అని పిలువబడతాడు. ఇప్పుడు ఈ బ్రహ్మగారు పుట్టుకొచ్చారు. బ్రహ్మ కూడా శ్రీకృష్ణ పరమాత్మని మహాద్భుతంగా స్తోత్రం చేశాడు. కృష్ణం వందే గుణాతీతం గోవిందం ఏకం అక్షరం. ప్రభు కృష్ణ పరమాత్మ, నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు గుణములకు అతీతుడవు. నీలో సత్వగుణము లేదు, రజోగుణము లేదు, తమోగుణము లేదు, త్రిగుణాలకు అతీతుడవు నువ్వు. నువ్వు గోవిందుడివి. గో అంటే ఇంద్రియాలని చెప్పాం, గో అంటే ఆవన్నాం, గో అంటే భూదేవి అన్నాం, గో అంటే కిరణాలు, వీటన్నిటికీ ఆనందం కలిగిస్తాడు ఆయన. నీ ఒక్కడివే ఉన్నావు ఈ లోకంలో. నీ ఒక్కడివే అక్షరుడవు. క్షరము అంటే నాశనం, అది లేనివాడు అక్షరుడు. నీవు అక్షరుడవు, నాశనరహితుడవి. అవ్యక్తం అవ్యయం వ్యక్తం గోపవేష విధాయినం. ప్రభు అసలు బయటికి రావు నీవు, ఎవరికీ కనపడవు. ఇవాళ మాకు కనపడుతున్నావు. కనబడని వాడివి నువ్వే, కనపడేవాడివి నువ్వే. తర్వాత అవ్యయుడవు నువ్వు, నాశనరహితుడవు నువ్వు. గోపవేషంలో ఉన్నావు ప్రస్తుతం, గోపాల బాలుడిగా కనపడుతున్నావు. కిశోర వయస్సం బాలవేషంలో, బాలవేషం బాల వయస్సు, ఎప్పుడు కుర్రాడిలా కనపడతావు నువ్వు. శాంతం క్రోధగుణము లేదు, శాంతస్వరూపుడివి నువ్వు. గోపీకాంతం ఈ గోపికలకి వల్లభుడివి నువ్వు. మనోహరం మనస్సులను అపహరించేటటువంటి సౌందర్యం నీ సొత్తు. నీ రూపం మనోహరము అంటే మా మనస్సులను ఆకట్టుకుంటోంది. అంత అందంగా ఉన్నావు, మామూలు అందమా. సమస్త సృష్టి ఆయన నుంచి పుట్టిందంటే ఆయన ఇంకెంత అందగాడు. నవీన నీరదశ్యామం కోటి కందర్ప సుందరం. నూతన మేఘంలాగా నల్లగా ఉన్నవాడివి, కోటి మన్మధుల కాంతితో ఉన్నవాడివి. బృందావన వనాభ్యర్ణే రాసమండల సంస్థితం. గోలోకంలో అసలు బృందావనం ఉన్నది, ఆ బృందావనంలో కొంచెం భాగం మన భూలోకానికి ఇచ్చాడు. ఆ కాస్త బృందావనం చూస్తేనే మన శరీరం పొంగిపోతుందంటే అసలు సిసలైన శ్రీకృష్ణ పరమాత్మ ఉండే గోలోకంలోని బృందావనం ఏ అందంతో ఉందో వర్ణించలేం మనం. ఆ బృందావన మధ్యలో కీకారణ్యంలో అనేకానేక వృక్ష సమూహాల మధ్యలో ఒక రాస మండలం ఉన్నది. ఆ వృత్తాకార మండలంలో ఒయ్యారంగా కాలి మీద కాలు అలా పెట్టుకుని మురళి వాయిస్తూ కనిపిస్తావు. అటువంటి రూపం నీది. రాసక్రీడలకి ఈశ్వరుడువు నువ్వు. రాసవాసం, ఆ రాసస్వరూపానికి మధ్యలో నివసిస్తావు, అదే వస్త్రంగా ధరిస్తావు. రాసోల్లాస సముత్సుకం, రాసక్రీడలాడాలనే ఉత్సాహంతో ఉండే నీకు నమస్కారం. రాసము అంటే దేనివల్ల ఇక మళ్ళీ జన్మ ఉండదో, దేనివల్ల దుఃఖం ఉండదో, దానికి రాసము అని అర్థం. నువ్వు రాసేశ్వరుడివి అంటే దుఃఖము జన్మ ఇవేమీ లేకుండా చేసే అద్భుతమైన స్వరూపం నీది అని స్తోత్రం చేశాడు. చేసి ఆ బ్రహ్మదేవుడు ఆయన ఆశీర్వచనం పుచ్చుకున్నాడు. పక్కన కూర్చున్నాడు. ఎక్కడ? ఇందాక శివుడు కూర్చున్నాడే ఆ పక్కనే ఆజ్ఞ తీసుకుని కూర్చున్నాడు. రత్న సింహాసనే వరి, రత్న సింహాసనం వీళ్ళందరికీ కూడా, మరి మామూలు సింహాసనం కాదు. ఈ కర్ర కుర్చీలు, ఫైబర్ కుర్చీలు కాకుండా అక్కడన్నీ రత్న సింహాసనాలు ఉన్నాయి. ఇతి బ్రహ్మకృతం స్తోత్రం ప్రాతరుత్థాయ పఠేత్ పాపాని తస్యం నశ్యంతి దుస్వప్న సుస్వప్నో భవేత్. ఇది బ్రహ్మచేత రచింపబడిన దివ్య స్తోత్రం. పొద్దుటే లేచి ఎవడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రం చదువుతాడు, ఇది మాత్రం ఉదయమే చేయమన్నారు. ఇందాకనేమో విష్ణువు చేసిన దాన్ని మూడు పొట్ల అన్నారు, ఇప్పుడేమంటున్నారు మూడు పొట్ల చెప్పలా. బ్రహ్మస్తోత్రం కదా, బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం పూట లేచి అంటే నాలుగు దాటాలి, ఆరున్నర మధ్యలో ఇది స్తోత్రం చెయ్యాలి. ఎవడు దీనిని చేస్తాడో భక్తి శ్రద్ధలతో, తస్య నశ్యంతి పాపాని, వాడి పాపాలన్నీ ఆ క్షణమే నశిస్తాయి. చెడ్డ కల వస్తే మంచి కల అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఎప్పుడూ పనికిమాల కలలే వస్తాయి, అపవిత్రమైన కళలే వస్తాయి. ఆ కళలు వాళ్ళ కర్మగాలు వాళ్ళకే నిజమవుతాయి. ఆ కళలన్నీ చెడ్డ కళలు మంచి కళలుగా మారిపోతాయిట. భక్తిర్భవతి గోవిందే, తర్వాత గోవిందుడి మీద భక్తి కలుగుతుంది. వాడి మీద భక్తి కలగడం కంటే ఇంక గొప్పదేమున్నదండి. శ్రీకృష్ణుడి మీద భక్తి ఎంత గొప్పదో ఇందులో చెప్పారండి. చాతుర్మాస్య దీక్ష ఇప్పుడు అసలు మనం నిజంగా చెయ్యాలి. చాతుర్మాస్యం అంటే 2 నెలలు చేసి 4 నెలలు అంటున్నాం ఇవాళ, అదంటే ఒట్టి అబద్ధం. అది కలికాలం కాబట్టి అది తప్పనిసరిగా చేస్తున్నారు. అసలే చేయడం కంటే మానేయడం కంటే నయమని. కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చేసి ద్వాదశి నాడు దానికి స్వస్తి చెప్పుకోవాలి. ఈ 4 నెలల పాటు అసలు చాతుర్మాస్యం చేసేటప్పుడు ఈ స్తోత్రాలు చెయ్యాలి. ఆ శ్రీకృష్ణుడి నామస్మరణ చేస్తే ఈ స్తోత్రం వింటే అదే చాతుర్మాస్యం. ఇంకా వేరే దీక్ష ఎక్కర్లేదట, 4 రోజులు కూడా దీక్షలేదు అంటాడు ఆయన. గోవిందుడి మీద భక్తి మాత్రమే చాతుర్మాస్య దీక్ష. ఒకసారి ఇటువంటి స్తోత్రములతో కూడిన కథ విన్నాక వాడు సంపూర్ణ దీక్షతో ఉన్నట్టే. ఇక్కడే ఉంది కిటుకు. నిజమైన సంపూర్ణ దీక్ష అంటే ఏమిటి? ఇప్పుడు చాతుర్మాస్య దీక్ష చెయ్యాలి అంటే ఏ వ్యక్తి అయినా అందులో పాల్గొనేవాడు కర్త కారయిత, చేసేవాడు, చేయించేవాడు, తర్వాత అందులో ప్రవచనాలు చేసేవాళ్ళు అందరూ కూడా తెల్లవారుజామున ఎట్టి పరిస్థితుల్లో 4 గంటలకు లేవాలి. ఒక్క నిమిషం తేడా వచ్చినా ఆ చాతుర్మాస్యం వ్యర్థం. సరిగ్గా సంధ్యావందనాదులు చేయాలి, స్నానం చన్నీళ్లే చెయ్యాలి. అటు సూర్యుడు ఇటు పడితేనే వేడినీళ్ళు చేయకూడదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి దేనికైనా మినహాయింపే కదా, వాళ్ళకి ఉష్ణోదకం ఇవ్వచ్చు, రొంపట్టేస్తోందండి అలా ఇబ్బందులు ఉన్నాయండి అనుకున్న వాళ్ళకి, ముసలి వాళ్ళకి వాళ్ళకి వేడినీళ్ళు చేయచ్చు, తక్కిన వాళ్ళు చన్నీళ్ళు చేయాలి. ఆ 4 నెలలు కూడా భూమి మీద పడుకోవాలి. ఆ 4 నెలలు పొరపాటున అసత్యం ఆడకూడదు. ఆ 4 నెలలు మోసం చేసి ధనం సంపాదించకూడదు. ఆ 4 నెలలు భక్తి శ్రద్ధలతో 3 పూట్ల ఈ పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ వినాలి. ఆ 4 నెలలు గోవింద స్మరణ చేయాలి, గోవింద భక్తి కలిగి ఉండాలి. ఆ 4 నెలలు నెయ్యి మొదలైనటువంటి వాటితో తయారు చేసినటువంటి భోజనం క్లుప్తంగా తినాలి. ఆ 4 నెలలు మసాలాలు తినకూడదు, ఆహారంలో మాంసాదులు వాడకూడదు, మనిషిలో తమో గుణాన్ని పెంచే భయంకరమైన వస్తువులు ఏవీ వాడకూడదు, నియమం ప్రకారం నడుచుకోవాలి. ఇవన్నీ చేయడం అసాధ్యం. కానీ అవన్నీ చేసిన వాడికి ఏ ఫలితం వస్తుందో నిజంగా చేస్తేనే కదా మా ఈ నియమం, అది కేవలం ఈ స్తోత్రం వినడం వల్ల వస్తుంది అన్నారు. పైగా శ్రీ పుత్ర పౌత్ర వర్ధిని అని, ఎంత ఆశ్చర్యకరమైన పదం ఇది. పుత్ర పౌత్ర వివర్ధనం అనల్ల, మంచి కొడుకు పుడతాట. తండ్రి నెత్తి మీద లాగి గోపం మీద కొట్టేవాడో, తండ్రిని తల్లిని ఏడిపించేవాడో, ఇలాంటి కొడుకులు పుట్టడం వల్ల వాళ్ళు పుడితే ఏమిటి, పుట్టపోతే ఏమిటి? కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మేలని కదా వేదం చెబుతోంది. అటువంటిది ఈ స్తోత్రాల వల్ల, ఈ పురాణం వల్ల శ్రీపుత్ర అన్నారు. మంచి పుత్రుడు, సత్పుత్రుడు పుట్టి తండ్రికి తల్లికి ఆనందం ఇచ్చి వంశాన్ని పెంచుతాడు, తండ్రికి తల్లికి ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, పోషిస్తాడు, కీర్తిని పెంచుతాడు. ఛీ, పలానా వాడు పుట్టాడు రా వంశంలో అని ఆ తల్లిదండ్రులకు అపఖ్యాతి తేడు. అలాంటి మన వల్లనే మళ్ళీ వాడు ఇస్తాట. ఈ విధంగా పుత్రపౌత్ర ప్రవర్ధనం చేసే ఈ స్తోత్రం పవిత్రమైన వంశాన్ని పెంచుతుంది, అపవిత్ర వంశాన్ని కాకుండా. అకీర్తి క్షయమాప్నోతి, కొంతమందికి దురదృష్టవశాత్తు అపకీర్తి వస్తూ ఉంటుంది. అందులో మహాత్ములకి, రాముడు అంతటి వాణ్ణి పట్టుకుని ఓ దౌర్భాగ్యుడు ఏదో అన్నాడు వెళ్ళిపోయింది. అసలు రామాయణంలో సీతాదేవిని వర్ణించారండి. సీతాదేవి ఎలా ఉందిట? అపనింద వెయ్యడం వల్ల ఒక వ్యక్తికి అపకీర్తి వస్తే అపకీర్తి వల్ల వాడు ఎలా అయిపోతాడో, నింద వల్ల చెడిపోయిన కీర్తిలో ఉందిట ఆవిడ. ఒక వ్యక్తి చాలా మంచి కీర్తితో ఉన్నాడు, కావాలని ఆ కీర్తి పాడు చేయడానికి వాడి మీద ఎవడో అభాండం వేశాడు అనుకుందాం, అప్పుడు వాడికి అపకీర్తి వస్తుంది కదా. ఈ అపకీర్తి వల్ల సత్కీర్తి కొంత దెబ్బతింది, అలాగ దెబ్బతిన్న కీర్తిలో ఉందిట. అన్యాయంగా వేసిన అభాండం వల్ల దెబ్బతిన్న కీర్తి వలె సీతాదేవి చిక్కిపోయిందన్నాడు. అదిగో అలాంటి అపకీర్తి ఈ స్తోత్రం వల్ల ఆ క్షణమే నశించిపోతుందట. అకీర్తి క్షయమాప్నోతి. మీ అందరికీ ఎప్పుడొకప్పుడు అది సహజమే, మానవులందరం పుట్టిన తర్వాత ఎప్పుడొకప్పుడు ఈ వ్యక్తికి అపకీర్తి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ మానవులు భార్యాభర్తల మధ్య తగాదా పెడతారు. చాలామంది అంటారు, నేనే పాప పెరగనండి, మా ఆయనకి ఎవడేం చెప్పాడు, దిక్కుమాలు గొడవ, చచ్చిపోతున్నాడు అంటూ ఉంటారు. అపకీర్తి ఆవిడకి వచ్చింది, ఈవిడేమో ఆయన మీద వెయ్యొచ్చు, రేపొద్దున ఆయనకి రావచ్చు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఏదో ఒక క్షణంలో అపకీర్తి వస్తుంది. ఈ అపకీర్తి మొత్తం ఆ క్షణమే క్షయం ఆప్నోతి, క్షయం పొందుతుంది. సత్కీర్తిర్ వర్ధతే చిరం, శాశ్వతంగా సత్కీర్తి పెరుగుతుంది ఎవరికి? దీనిని లేచి ఉదయం పూట చదివితే. ప్రాతరుత్థాయ ఎప్పటే, ఉదయం లేచి చదివేవాడికి, లేవకుండా మంచం మీద పడుకుని కూడా చదువుతారు కొంతమంది. అందుకని అలా చెప్పడంలా, లేచిన తర్వాత పవిత్రంగా స్నానం చేసి చదవాలి. లేచి చదవమన్నానని ఎవరో ఒక ఆయన తెలియక మంచం మీదే పడుకుని లేవడం అంటే నిద్దట్లోంచి లేవడం అనుకున్నాడు ఆయన. నిద్దట్లోంచి లేవడానికి లేవడం అనరు, స్నానం చేసిన తర్వాతే వాడు చదవడానికి అర్హుడవుతాడు. అంతేగాని పాచిముఖంతో గురువుగారు చెప్పేశారు కాబట్టి మంచం మీద చదువుతానంటే దానివల్ల లాభం లేదు. ఈ విధంగా పవిత్రంగా చదివితే వాడికి సత్కీర్తి కూడా పెరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆవిర్భూవ తత్పశ్చాత్ వక్షస పరమాత్మనః సస్మితః పురుషః కశ్చిత్ శుక్లవర్ణో జటాధరః. ఆ తరువాత భగవంతుడి వక్షస్థలం నుంచి, శ్రీకృష్ణుడి వక్షస్థలం నుంచి ఒక మహాపురుషుడు పుట్టాడు. ఆయన నవ్వు ముఖంతో ఉన్నాడు. శుక్లవర్ణ, ఆయన కూడా తెల్లగా ఉన్నాడు. జటాధర, బాగా జడలు ధరించాడు. ఈ మహానుభావుడిని రోజు తలుచుకోవాలి మనం. ఆయనే ధర్మపురుషుడు, ధర్మరాజు, యముడు అంటాం ఆయన్నే, ధర్మదేవత. మనం ఏ పుణ్యం పాపం ఏం చేసినా సమస్తానికి మూల సాక్షి ఆయన, సర్వసాక్షి చ, అన్నిటికీ సాక్షి ఆయన. ఆయన్నే మెప్పించాలి మనం, మిగతావేమి వద్దు. సర్వజ్ఞ, అన్నీ ఎరిగినవాడు, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది, అదేమిటి? సర్వకాల సర్వావస్థల్లో సద్గురు చరణాలను ఆశ్రయించిన వాళ్ళని మాత్రమే ధర్మదేవత అనుగ్రహిస్తుంది. సర్వేషాం సర్వకర్మణాం, అందరికీ అన్ని కర్మలకి మూలస్వరూపుడు ఆయన. ఏ కర్మ చేసినా ఆ కర్మకి సాక్షి ఆయన. సమహ, ఆయన సమస్వరూపుడు, సమవర్తి అన్నారు. అందుకే నా కొడుకు లేక నా కూతురు, వీళ్ళంతా మా చుట్టాలు, వీళ్ళు కాదు, వీళ్ళు నన్ను స్తోత్రం చేశాడు, వాడు చేయలేదు అనే పక్షపాతం లేదట. ఎవడు తప్పు చేసినా వాడిని పట్టుకెళ్ళి శిక్షిస్తట ఆయన. అలాగని సదయ పరమదయా స్వరూపుడట. ఆయన నుంచి బయటపడడానికి ఒక్కటే మార్గం ఉన్నది. ఆ మహానుభావుడు ఒక లోకం పెట్టుకున్నాడు, యమలోకం. ఆ యమలోకానికి వెళ్లకుండా ఉండాలి అంటే దాని గురించి మనకి అజామిళోపాఖ్యానంలో బాగా చెప్పారు. ఏం చెప్పాం మనం? హరి, హర, ఈ రెండు నామాలు జపించడం, పరమాత్ముడు వంటి గురువును చూసుకోవడం, హరిహర నామాలు పొందడం, ఈ నామాలు చేయడం, ఈ రెండూ చేస్తే మాత్రం పొరపాటును వాడికేసి కన్నెత్తి చూడ్డా ఆయన చెప్పేశాడు. పరమ దుర్మార్గుడు, బోయవాడి కంటే హీనుడు, రోజు జంతువుల్ని కొట్టి 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 చంపితిన్న దుర్మార్గుడు, నిత్యం మద్యం తాగినవాడు, బోయవాళ్ళ వంటి స్త్రీలతో తిరిగినటువంటి వాడు, అటువంటి అజామిళుడే నారాయణ అని తన కొడుకు పేరుతోటి నారాయణ స్మరణ చేయగానే వెంటనే వాడిని యముడు వదిలిపెట్టవలసి వచ్చింది. అటువంటి వాడు యముడు అంటే నారాయణ స్మరణ చేసినంత మాత్రం చేతనే దూరం అవుతాడు. అందువల్ల సదయుడు ఆయన. హింస కోప వివర్జిత, ఆయన హింస చెయ్యడు పొరపాటును కూడా. మనం ఇదేంటండి మరి, పాపాత్మలు తీసుకెళ్ళి కొడబొడి చేస్తాడు కదండి, పకోడీలు వేయించినట్టు వేయించేస్తాడు నూనెలోను మరి అంటే, పాపాత్మలకు శిక్ష ఇవ్వడం హింస అవదు, అది హింస కాదు. కోపం లేనివాడు ఆయన. ధర్మజ్ఞానయుతో ధర్మ, ధర్మజ్ఞానంతో కూడినవాడు, ధర్మస్వరూపుడు ఆయన, ధర్మిష్ఠుడు ఆయన. ధర్మదో భవేత్, ఆయనని స్తోత్రం చేస్తే ధర్మం కూడా ఇస్తాడు. ధర్మరాజు ఆయనని నమ్మాడు, అందుకే ధర్మరాజుకి శాశ్వతంగా తరగని అద్భుతమైనటువంటి ధర్మాన్ని ఇచ్చాడు ఆయన. అటువంటి మహానుభావుడు పుట్టి పుట్టడంతో రెండు చేతులు జోడించాడు. దండవద్భువి అన్నారు, ఆయనకి ఎదురుగుండా నేల మీద కర్రపడినట్టు పడి నమస్కారం చేశాడు. తక్కిన వాళ్ళు చేతులు జోడించి నమస్కరించారు. ఈయన సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దండధారి చేరి ఎదురుగుండా ఇలా స్తోత్రం చేశట. ఏమని? కృష్ణం విష్ణుం వాసుదేవం పరమాత్మానమీశ్వరం గోవిందం పరమానందమేకమక్షరం అచ్యుతం గోపేశ్వరంచ గోపీశం గోపం గోరక్షకం విభుం గవామీశంచ గోష్ఠస్థం గోవత్సపుచ్చధారిణం. ప్రభు కృష్ణ పరమాత్మా, నీకు నమస్కారం. ఆకర్షణతో ఉండే వ్యక్తివి నీవు, అటువంటి నీకు నమస్కారం. సర్వలోకములను వ్యాపించి ఉండేవాడివి, నీకు నమస్కారం. అన్నిటిలో నీవుంటావు, నీలో అన్నీ ఉంటావు కాబట్టి నిన్ను వాసుదేవుడు అన్నారు. అటువంటి వాసుదేవుడవు నీకు నమస్కారం. పరమాత్ముడువు నువ్వు, ఈశ్వరేశ్వరుడువు నువ్వు, గోవిందుడువు నీవు, ఆనందస్వరూపుడువు నువ్వు, నాశనరహితుడువు నీవు. భ్రష్టుడు, చ్యుతుడు అంటే భ్రష్టుడు, ఈయన అచ్యుతుడు అంటే ఈయనకి భ్రష్టత్వం లేదట. సమస్త గోపాలకులకి ఈశ్వరుడు, గోపికలకి ఈశ్వరుడివి, గోపస్వరూపుడివి, గోవులను రక్షించేవాడివి నువ్వు, అటువంటి వల్లభ నీకు నమస్కారం. గవాం ఈశం, ఆవులకి ఆబోతులకి అధిపతివి నీవు. గోష్ఠస్థం ఎప్పుడు గోశాలలో ఉంటాడు, ఆవు పాలు వెతుక్కుంటూ చక్కగా. గోవత్స పుచ్చధారణం, ఆవు తోకలా ధరిస్తాట మీద, సరదాగా ఆవు తోక మీద వేసుకుంటాడనమాట, మన మెడలో కండువా వేసుకున్నట్టుగా. గోగోపగోపీ మధ్యస్థం ప్రధానం పురుషోత్తమం. గోపాలకులు, గోపకులు, గోపికలు అంతా కలిసి ఒకసారి అప్పుడప్పుడు నృత్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో ఉండి ఈయన కూడా ప్రధాన పురుషోత్తముడై ఆడుతూ ఉంటాడు. అటువంటి నీకు నమస్కారం. అందరికీ మూలస్వరూపుడి నువ్వు, పురుషులలో కల్లా ఉత్తముడు నువ్వు, అటువంటి నీకు నమస్కారం. అనవద్యం అంటే ఎల్లవేళలా ఉంటావు నీవు. అనఘం పాపము లేనివాడు, పుణ్యాత్ముడవు నువ్వు. శ్యామం నీలమేఘఛాయా శరీరుడివి, శాంతం శాంతస్వరూపుడివి, మనోహరం. ఈ విధంగా స్తోత్రం చేసి ఆయన అనుజ్ఞ తీసుకుని రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. అంటే వరుస ఎవరెవరు పుట్టారు, శ్రీకృష్ణుడి నుంచి ముందు విష్ణువు పుట్టాడు, కుడి పార్శ్వం నుంచి, ఎడమ పార్శ్వం నుంచి శివుడు పుట్టాడు. వక్షస్థలం నుంచి ఎవరు పుట్టుకొచ్చారు, ఈ ధర్మరాజు గారు పుట్టుకొచ్చారు మహానుభావుడు. తర్వాత బ్రహ్మదేవుడు మాత్రం నాభిలోంచి వచ్చిన తామర పువ్వులోంచి పుట్టుకొచ్చాడు. ఈ విధంగా ఇప్పటికీ నలుగురు ఆవిర్భవించారు. ఇది ధర్మ దేవత. అసలు లోకంలో ధర్మం అంటే ఏమిటో చెప్పినటువంటి వాడు ధర్మస్వరూపుడు. ధర్మానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం ఆయన స్తోత్రం చేశాడు. ఈ రకంగా ఈ స్తోత్రం ఉద్గీతము అని పిలువబడుతుంది. ఇది కూడా ఉదయం పూట చదవలసిన గొప్ప స్తోత్రం అట. యః పఠేత్ ప్రాతరుత్థాయ స సుఖీ సర్వతో జయి. ఇది ఎందుకు చదవాలి? ఇది సుఖం పొందడానికి చెయ్యాలి. ఏ పనిలో అయినా విజయం పొందాలి. మేము పలానా పనికి వెడుతున్నాం, ఆ పనిలో విజయం లభించాలనుకున్నవాడు కూడా ఇది చెయ్యాలట. మృత్యుకాలే హరే నామ తస్య సార్థం భవే ద్రవం. కొంతమందికి వార్ధక్యం వచ్చాక తెలుస్తుంది ఏమో ఏ క్షణంలో ఏమైపోతామో అనే భయం కూడా ఉంటుంది. అలాంటి మృత్యుకాలంలో హరినామస్మరణ చేసుకోవడానికి ఈ స్తోత్రం ఉత్తమం. ఇదంతా మరి ఆ శ్రీకృష్ణుడి స్తోత్రం చేసిందేగా. యమధర్మరాజు చేసిన ఈ స్తోత్రం పోయే కాలం వచ్చినప్పుడు చదువుకోవాలి. మరి ముఖ్యంగా తక్కిన వేళల్లో చదవద్దని కాదు, మళ్ళీ ప్రాతరుత్థాయ ఎప్పుడేదని చెప్పాడు. ఉదయం లేచి చదివితే విజయం పొందుతాం. మృత్యువు నుంచి, నరకలోకం నుంచి విముక్తి పొందడానికి ప్రత్యేకంగా ఇది చదివి తీరాలి. అటువంటి వాడికి బ్రహ్మానందం కలుగుతుంది, వాడికి ఆయువైనా పెరుగుతుంది, లేదా నరకం వంటి క్రూర లోకాలకి వెళ్ళే దుర్గతులు తప్పుతాయి. పైగా స యాత్యంతే హరేస్థానం హరిదాస్యం భవేద్రువం. వార్ధక్యం వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా శ్రద్ధగా చదివితే ఏమో ఏ క్షణంలో మృత్యుదేవత మన కోసం పొంచి ఉన్నాడో తెలియదు గనక ఆ క్షణం వచ్చేదాకా చదువుకుంటూ పోతూ ఉంటే వాడికి హరి తన లోకంలో దివ్య రూపమిచ్చి శాశ్వత స్థానం ఇస్తాట. హరిలోకంలో, ఆ కృష్ణలోకంలో సుఖంగా ఉండగలుగుతాం. హరికి ఆత్మీయుడైన సేవకుడు కూడా అవుతాడు ఈ స్తోత్రం పఠించేవాడు. నిత్యము ధర్మం మీద వాడికి అభిలాష కలుగుతుంది. ధర్మం ఆచరించాలనే కోరిక పుట్టినా చాలామంది ఆచరించలేకపోవడానికి గల కారణం కుదరక, ఆ బాధ కూడా తప్పుతుందట. వాడు చేసేదే ధర్మం అవుతుందట. ఆ రకంగా ధర్మం వాడిని అనుసరిస్తుందట. కేవలం ధర్మమేనా? ధర్మం వల్ల లాభం ఉన్నది. ధర్మం ఏం చేస్తుంది? అర్థం ఇస్తుంది. అర్థం వల్ల కామం తీరుతుంది, కామం వల్ల మోక్షం వస్తుంది వరుసగా. అంచేత చతుర్వర్గ ఫలం తస్య శిష్యత్కరగతం భవేత్. ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషాలు కూడా, నాలుగు పురుషార్థాలు కూడా చేతిలోకి వస్తాయంటున్నారు. అంత తేలిక అయిపోతాయి. చేతిలో వస్తూ ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ చతుర్విధ ఫలపురుషములు ఈ స్తోత్రం చేసేవాడికి కరస్థములై ఉంటాయి. పాపాలు నశిస్తాయి. భయాన్ని చేయవ దుఃఖాని. ఇంకా వాడికి భయము ఉండదు, దుఃఖము ఉండదు. ఏమనుకుంటే లోకం గురించి నాకేమిటి, నేను పవిత్రుణ్ణే అనే భావన వాడికి కలుగుతుంది. దుఃఖములు నశిస్తాయి వాడికి. యమధర్మరాజు అంతటి స్థాయి కూడా వస్తుంది. ఆ తరువాత ధర్మదేవత పుట్టిన కాసేపటికే ఆ ధర్మదేవత శరీరం నుంచి, ఈసారి కృష్ణుడి నుంచి పుట్టలేదట, ధర్మదేవత యొక్క ఎడమ పార్శ్వం నుంచి ఒక కన్యామణి పుట్టుకొచ్చిందిట. అబ్బా, ఆ కన్యామణి చాలా అందంగా ఉంది. సుందరీమణులలో ఇటువంటి కన్యామణి లేదు, అద్వితీయురాలు. తామర పువ్వులోంచి పుట్టింది. ఏ తామర పువ్వు? తెల్ల తామర. శితము అసితము అని రెండు రకాలు. శితము అంటే తెలుపు, అసితము అంటే నలుపు. శితతామర, తెల్ల తామర పువ్వు నుంచి పుట్టింది ఆవిడ. ఎప్పుడు ఆ తామర పువ్వులో ఉంటుంది? ఆ సర్వకాల సర్వావస్థల్లో 1000 రేకులు ఉంటాయి ఆ తామర పువ్వుకి. పుండరీకం అంటారు దాన్ని. పుండరీకం అంటే తెల్ల తామర, పద్మం అంటే ఎర్ర తామర. అది గుర్తుపెట్టుకోవాలి. ఆవిర్బభూవ తత్పశ్చాత్ ముఖత పరమాత్మనగా ఏకాదేవి శుక్లవర్ణ వీణా పుస్తకధారిణి. ఇక ధర్మదేవత పక్క నుంచి పుట్టినటువంటి ఒక సుందరీమణి ధర్మదేవత పక్కన కూర్చున్నాక ఈ బట్టు పరమాత్మ ముఖం నుంచి మరొక ఆవిడ పుట్టుకొచ్చిందిట. అంటే ధర్మదేవత పక్కన ధర్మానికి అనుష్ఠానం కలిగించే ఒక రూపం, ఒక కన్యారూపం కూర్చుందనమాట. ఆ కన్య ధర్మదేవత పక్కనే కూర్చున్నది. ఆవిడ కుట్టి కన్యా అని మాత్రమే పేరు పెట్టారు. ఆవిడికి పేరు పెట్టల. అంచేత ఆవిడే శాశ్వతంగా కన్యగా ఉన్నది. ఆమె కొంతకాలం పోయాక కన్యగా పరమేశ్వరిగా భూలోకంలో పుట్టిందని కూడా జగత్ ప్రసిద్ధి. అంచేత శాశ్వతంగా ఆవిడ పేరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కన్యకగానే ఉండిపోయింది. ఇక ఆ తరువాత పుట్టినటువంటి ఆవిడ పరమాత్మ యొక్క ముఖం నుంచి పుట్టిందిట. ఆవిడ పుట్టిన ఆవిడ ఎలా ఉంది? ఏకాదేవి. ఆవిడ ఒకే స్వరూపం. శుక్లవర్ణ. ఈ పుట్టినవిడు కూడా తెల్లగా ఉంది. ఈ దేవతలంతా మహాస్వరూపాలు. ఏనాటి వాళ్ళు మరి? ఆనాడు ఆ విష్ణుకల్పంలో కృష్ణ పరమాత్మ యొక్క ముఖం నుంచి పుట్టినవాళ్ళు. ఈ కొత్తగా పుట్టిన ఆవిడ శుక్లవర్ణంతో ఉంది, తెల్లగా ఉన్నది. ఈవిడ చేతిలో ఏం ధరించింది? వీణా పుస్తకధారిణి. వీణ ధరించింది చక్కగా, పుస్తకము ధరించింది. కోటి పూర్ణేందు శోభాఢ్య. కోటి పూర్ణ చంద్ర కాంతితో ఉన్నది. ఒక చంద్రుడు కాదు, కోటి చంద్రుల కాంతి. ఆ చంద్రులు కూడా మళ్ళీ అర్ధచంద్రులు పావు చంద్రులు కాదు, పూర్ణ చంద్రుల కాంతితో ఉన్నది. శరత్ పంకజలోచన. శరత్కాలములోని తామర పువ్వుల వంటి కళ్ళుతో ఉన్నది. తెల్లగా ఉన్నాయి కళ్ళు కూడా చక్క. ఈ తెల్లగుడ్డు తెల్లగానే ఉన్న శుభ్రంగా. వహిని సిద్ధాం సుఖాధాన రత్న భూషణ భూషిత. ఇంకా ఈ తల్లి అగ్నితో సమానమైన తెల్లని బంగారపు వస్త్రం ధరించింది. మంచి వస్త్రం కట్టుకుంది, రత్నాభరణాలు ధరించింది. సస్మిత. చిరునవ్వు ముఖమే ఆవిడ. ఆవిడ కూడా చిరునవ్వు నవ్వుతూ ఉందన్నమాట. సుదతి. ఒక పరమసుందరీమణి. శ్యామ ఇక్కడున్నది. శ్యామ అంటే శ్యామ యౌవన మధ్యస్థ. మంచి నవయౌవనంలో ఉన్నది అని అర్థం అన్నమాట. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు అంతా కూడా యౌవనమని అంటాం. ఈ 18 నుంచి 30 మధ్యలో ఉండే వయస్సు ఏదైనా శ్యామ అంటారు అటువంటి స్త్రీని. ఈ 12 సంవత్సరాల కాలాన్ని యౌవనం అంటాంగా. ఈ 12 సంవత్సరాల్లో సరిగ్గా మధ్యస్థ అయినటువంటి ఆవిడ, అంటే దాదాపుగా 25-24 ఏళ్ల వయస్సు స్త్రీని శ్యామ అంటారు. అటువంటి నవయౌవనవతి అన్నమాట ఈవిడ. సుందరీణాంచ సుందరి. అందంగా ఉందని చెప్పలా, సుందరులలోకి సుందరి. అందగత్తెలు కూడా ఈమెను చూసి మేమేం అందగత్తెలం, ఈవిడ అందం ముందు మా అందం బలాదూర్ అంటారు. అటువంటి సుందరి ఈమెని ఈమె. శ్రేష్ట శృతీనాం. ఇక వేదాలలో అంత గొప్ప స్త్రీమూర్తి మరొకటి లేదు. అటువంటి ఆవిడ శృతులలో, శాస్త్రాలలో, వాదోపవాదాలలో విద్వాంసులకి ఆధార స్వరూపిణి ఆవిడ. మాటలకు అధిదేవత ఆవిడ. విదుషాం జననీపర. మాబోటి పండితులకు తల్లి ఆవిడ. ఆవిడే కనిపిస్తున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి కుమారులే పండితులు, అందుకే వాళ్ళకి సరస్వతీ పుత్రులని పేరు. ఆ జగన్మాత పుట్టుకొచ్చింది. వాక్ అధిష్టాతృదేవీసా. వాక్యాలకి అధిష్టాన దేవత ఆవిడ. మాటకి ఆవిడే అధిష్టాన దేవత. వాగ్దేవి అన్నారు ఆవిడ్ని. అందుకే కవీనామిష్టదేవత. కవులకు ఇష్టదేవత. కవులు మొట్టమొదటి ఈమెను స్తోత్రం చేయకుండా మరో దేవత జోలికి వెళ్ళరు. ఏ జగన్మాత దివ్యానుగ్రహంతో కవులు నిరంతరం కావ్యాలు రాస్తూ ఉంటారో వాళ్ళు ఆవిడని విడిచిపెడతారా? అందుకే మహానుభావుడు పోతన గారు కూడా, తల్లి ఎప్పుడు నిన్ను నేను చూడగలను కళ్ళారా అన్నాడు ఆయన. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితి నీవు నా ఉల్లం బంధున నిల్చి త్రుంభణముగా ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుము నాదువాక్కునను సంప్రీతి జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఓ తల్లి, నిన్ను తలుచుకున్నాను, నిన్ను తలుచుకుని పుస్తకం చేత్తో పట్టుకున్నాను, నువ్వు నా ఉల్లం పొందున నా మనస్సులో నిలబడు. అమ్మవారు సరస్వతీదేవి మనస్సులో ఉంటే ఏమవుతుంది, మంచి వాక్కులు విజృంభించి వస్తాయట. మాట్లాడడం వేరు, దృంభణముగా అంటే విజృంభణ అన్నమాట అది. ఆ విజృంభించి మాట్లాడాలి. అందుకే ఆయన ఏమన్నాడు, ఉక్తుల్, ఉక్తి అంటే మంచి మాట అని అర్థం అన్నమాట. ఉక్తి అంటే మాట, సూక్తి అంటే మంచి మాట. ఆవిడేమంటున్నా, ఆవిడని కోరుతున్నాడు, అమ్మా నాకు మాటలు ప్రసాదించు. ఆ మాటలు కూడా పనికి మాలిన మాటలు కాదు, సుశబ్దంబుగా. ఏం అద్భుతమైన స్తోత్రం అది. నాకు ఉక్తులు వస్తే చాలు, ఉక్తులు అంటే మాటలు, మాటలు వస్తే చాలండల్లా ఆయన. ఆ ఉక్తులు కూడా సుశబ్దము, మంచి శబ్దముగా రావాలి. అలా మంచి శబ్దములుగా శోభిల్లంజేయుము, శోభిల్లేలా చేయి. నా వాక్యాలలో, నా మాటలలో నిలబడు, నన్ను సంప్రీతితో కాపాడు. నువ్వు జగన్మోహినివి, జగత్తును మోహింపజేసే సౌందర్య స్వరూపిణివి. నువ్వు ఫుల్లాబ్జాక్షి, వికసించిన తామర పువ్వు రేకుల్లో ఉన్నాయట ఆవిడ కళ్ళు. ఫుల్ల అంటే వికసించిన, తామర పువ్వులు ముడుచుకుపోతాయి, ముడుచుకుపోయిన తామర పువ్వులా లేదు నీ కళ్ళు, వికసించిన తామర పువ్వులు నీ కళ్ళు. సరస్వతి నీకు నమస్కారం. పూర్ణేందు బింబానన, పూర్ణచంద్ర బింబము వంటి ముఖం కలిగిన దాన. ఈ శ్లోకపాదం పుచ్చుకుని అన్నిటి కలిపేసి రాన్ రాన్ రాను స్తోత్రాలు చేర్చేయడం అన్నమాట. ఏది కనపడినా సరే దానికి మళ్ళీ ఫుల్లాబ్జాక్ష, సరస్వతి, భగవతి, పూర్ణేందు, బింబానన, భారతి, శారద అంటే ఇవన్నీ మొదలుపెట్టేసి పద్యం పాడి చేయకూడదు. పద్యం ఛందస్సు తప్పితే ఆ ఛందస్సు తప్పిన దోషం కూడా ప్రమాదం అవుతుంది. ఛందస్సుకు ఒక నియమం ఉన్నదనమాట. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఇవన్నీ చదివేటప్పుడు కూడా ఈ పదాలన్నీ అందులో కలిపేస్తూ ఉండడం అనేది దోషం. ఏ పద్యం ఎక్కడున్నదో దాన్ని దాన్నే మరో దాంట్లో కలపడానికి, అనుసంధానం చేయడానికి లేదు. రెండు వైర్లు ఇలా కలిపితే ఆ వెంటనే కరెంటు డామని ఫ్యూజ్ కొట్టేస్తుంది. ఎడమ ఈ ధనం విద్యుత్తును, రుణ విద్యుత్తు కలిపితే అనమాట, మైనస్ ప్లస్ కలిపితే ప్రమాదం. అలాగే స్తోత్రం స్తోత్రం కింద వాడాలి. అందువల్ల ఏమని చెప్పారంటే, తల్లులు తల్లులను గన్న తల్లి, అమ్మలను గన్నమ్మ, జగన్మాత, వాగ్దేవి, ఆ దేవత అంటే దేవతలందరికీ ఇష్టం, దేవతలందరికంటే పండితులకి ఇష్టం, ఈవిడ ప్రత్యేకంగా విద్వత్ జగనని అంటే కవులకు తల్లి ఈవిడ. అందుకే కవులందరూ ఈ మహాత్మురాలని, ఈ జగన్మాతని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. కవీనాం ఇష్టదేవత అన్నారు, కవులకు ఇష్టదేవత ఆవిడ. ఆవిడ్ని స్తోత్రం చెయ్యకుండా ఎవ్వరూ పొరపాటును కూడా కావ్యాలు రాయలేరట. ఈ తల్లికే బ్రాహ్మీ అని కూడా పేరన్నమాట. బ్రాహ్మీ ఈవిడ, బ్రహ్మ యొక్క ఇల్లాలు, స్వరూపిణి ఈవిడ. ఈమెని పోతనగారు ఇంకో పద్యంలో కూడా స్తోత్రం చేశాడు. అమ్మా నేనా ఒక సామాన్యుణ్ణి, నేనేం గొప్పవాడిని చెప్పుకోవటం లేదన్నాడు ఆయన. నిజంగా మహాకవి అయ్యుండి కూడా ఆయన. ఆయన ఏమన్నాడో తెలుసిన, ఎంత వినయంగా చెప్పాడో తెలుసిన, పుట్టం బుట్ట, నేను పుట్టలో పుట్టలేదమ్మా, పుట్టలో పుట్టిన కవి ఎవరు, వాల్మీకి. నేను వాల్మీకి అంతటి గొప్పవాణ్ణి కాదు అని చెప్పాడు ఆయన. శరంబునన్ మొలవా, నేను రెల్లుగడ్డిలో పుట్టలా, రెల్లుగడ్డిలో పుట్టినవాడు కుమారస్వామి, కుమారస్వామి అంత కవినా నేను కాను. అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను, అంభోయానము అంటే నీళ్లలో నడిచే పడవ, పడవలో పుట్టినవాడెవరు, మహానుభావుడు, పరాశరాత్మదుడు వ్యాసుడు, నేను ఆ వ్యాసుణ్ణి కాను. వెంట జరిల్తు మేల్ సరణి నాకీవమ్మ, మేల్ పట్టున్మానకుమమ్మ, నమ్మితి తుమీ బ్రాహ్మీ దయాంభో నిధి. అమ్మా ఆ తర్వాత నేను ఎలా పెడతాను, నన్ను పట్టుకునే బాధ్యత నాకి, నేను నిన్ను నమ్మాను, నిన్నే మనస్సులో భక్తి శ్రద్ధలతో కోరుతున్నాను, నాకు సక్రమమైన కవిత్వవి బ్రాహ్మీ దయాంభో నిధి అని అన్నాడు. ఇక్కడ దయాస్వరూపిణి ఆవిడ. అంచేత కవులు ఆ సరస్వతీదేవిని స్తోత్రం చేయకుండా పొరపాటును కూడా ముందుకు సాగలేరు. అందువల్ల బ్రాహ్మీ దయాంభో నిధి అంటూ నిరంతరం కవులు స్తోత్రం చేసే ఇష్టదేవత అయిన తల్లి ఆవిడ. శుద్ధ సప్తస్వరూప, చాలా స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఉంటుంది ఆవిడ. శాంతరూప సరస్వతి, ఆ సరస్వతి పరమ శాంతస్వరూపిణి అయి ఉంటుంది. అమ్మవారిని, అమ్మా గోవింద శరీరము నుంచి ఆవిర్భవించినటువంటి ఆ సుందరీమణిని వేదవ్యాసుల వారి పురాణంలో సర్వశుక్లా సరస్వతి అని వర్ణించారు. అన్ని రకాలుగా తెల్లగా ఉన్నదట. అంతా తెలుపు అంటే తల వెంట్రుకలు కూడా తెలిపేనా అని మళ్ళీ కొంతమందికి అనుమానం. తల వెంట్రుకలు మాత్రం తెల్లగా ఉండవు, అవి మాత్రం నల్లగానే ఉంటాయి. మిగతా ఆభరణాలు కానీ, శరీర కాంతి కానీ, పళ్ళు కానీ, ఇవన్నీ కూడా కూర్చున్న తామర పువ్వు కానీ అన్నీ తెలిపే. ఆ తల్లి స్వామివారికి ఎదురుగుండా వచ్చిందిట, వీణ వాయించిందిట, ననర్తచ, ఆపై నాట్యం కూడా చేసింది అద్భుతంగా. ఆపై హరికి నమస్కారం చేసింది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.